కిరీటమురు ధరించిన, చంద్రరేఖని ధరించిన పరమశాంత స్వరూపుడవైన నీకు నమస్కారం. అమ్మవారిని నీకు ఇచ్చి పెళ్లి చేసి నీకు మామనై నీ ప్రభావాన్ని గ్రహించలేక క్షేమాన్ని కోల్పోయాను. నాకు తగిన శిక్ష విధించావు. అయ్యో, ఎంతకాలం తపస్సు చేస్తే అమ్మవారి దర్శనమవుతుంది? దర్శనమైనా ఆ తల్లి ఎవరికైనా కూతురుగా పుడుతుందా? పుట్టక పుట్టక జగదంబ ఆదిపరాశక్తి తన అంశతో నాకు సతీ అనే పేరుతో కూతురుగా పుడితే మతి లేక ఆవిడికి దుర్గతినిచ్చి నేను దుర్గతిలో పాలయ్యాను అని శివుడి కాళ్ళ మీద పడి పరిపరి విధాలుగా క్షమార్పణ కోరాడు. ఈశ్వరుడు కటాక్షించాడు. ఇప్పుడు పాపం దక్షుడు తన ముఖాన్ని అద్దంలో చూసుకున్నట్ట. ఎక్కడ అద్దంలో చూసుకున్నాడు? మేధా దక్షిణామూర్తి యొక్క దగ్గర పాదాల దగ్గరకు వచ్చి ఆయనకు నమస్కరించి ఎదురుగుండా నిలబడగానే ఆయన బుగ్గల్లో ఆయన రూపం కనపడిందిట. అంటే దక్షిణామూర్తి యొక్క బుగ్గలు ఎలా ఉన్నాయో ఆలోచించండి, అద్దంలో ఉన్నాయి. అసలే ఆయన చాలా తెల్లగా ఉంటాడు. ఆ తెల్లని చెక్కిళ్ళు తలతళ మెరుస్తున్న అద్దంలో ఉన్నాయట. ఆ బుగ్గలలో తన రూపం తను చూసుకున్నాడు. అందుకనే కవులు అద్దంలాంటి చెక్కిళ్ళు చూసి ముద్దొస్తుందంటావా అన్నారు. ఆ చెక్కిళ్ళు అద్దంలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆయనకి అందులో చూసుకుని ఉలిక్కిపడ్డాడు. ఎందుకు ఉలిక్కిపడ్డాడు? ఈయనకి గొర్రె తలకే వచ్చిందనే విషయం తెలియదు. స్వామి, నీ చెక్కిళ్లల్లో కనపడుతున్న రూపం ఎవరిది అని ఆయన్నే అడిగి మళ్ళీ అంతలోనే సిగ్గుపడి పక్కవాళ్ళకే తిరిగి చూశాడు. వాడు చిరునవ్వు నవ్వారు. ఇంకా అర్థం కాలేదా దక్ష ప్రజాపతి, నీవు చచ్చిపోయావు. నీ తలకాయని అగ్నిహోత్రంలో గుండంలో కాల్చి బూడిద చేశాడు వీరభద్రుడు. నీకు తల లేదు, తల్లేని మనిషివి నువ్వే. సాధారణంగా ఎవరినైనా నీకు తల ఉందా అని అడుగుతాం. నీకు నిజంగా పాపం తలకాయ లేకుండా అయిపోయావు, బుర్రలేనివాడు అయ్యావు. స్వామివారు నీకు బుర్ర లేదని గొర్రె బుర్ర పట్టుకొచ్చి నీకు అతికించారు. ఇప్పుడు నీ ముఖాన్నే చూచుకున్నావు. నీది గొర్రె బుర్ర అనగానే ఏడుస్తూ, ఈ గొర్రె బుర్రని నేనే చూచుకుంటే అర్థంలో నాకే అసహ్యంగా ఉంది. నా భార్య, నా పిల్లలు వీళ్ళంతా నన్ను చూచి ఎంత అసహ్యించుకుంటారు. దయతో ఈ బుర్రని తొలగించి పూర్వపు బుర్ర ఇవ్వా అన్నట్ట. నిజంగానే ఒకసారి ఆలోచించండి, మీరే కాసేపు గొర్రె బుర్రతో ఉంటే మీ ముఖం అద్దంలో చూసుకుంటే మీరు ఏమైపోతారు? భార్య ముఖాన్ని భర్త చూడగలడా? భర్త ముఖాన్ని భార్య చూడగలదా? పాప ఆయనకి బెంగ వచ్చింది. గట్టిగా నాలుగు వెంట్రుకలు ఊడిపోతేనే దిక్కుమాల బుర్ర చూడలేమే, అటువంటిది గొర్రె బుర్ర నేను చూస్తామని ఏడిస్తే శివుడు జాలిపడి, నీ గొర్రె బుర్రని మార్చడం ధర్మం కాదు, కానీ నీకు మాత్రమే నీ బుర్ర అద్దంలో చూసుకున్నప్పుడు గొర్రె బుర్రగా కనపడుతుంది, తక్కిన వాళ్ళకి మాత్రం నీ బుర్ర పూర్వపు తలకాయలాగే కనపడుగాక అన్నాడు. చాలు ఆ మాత్రం, నా ముఖం నాకు ఎలా ఉన్నా చూసేవాడికి అందంగా ఉంటే చాలు కదా. ఇది కథ అంతా విన్నాక ఇలాంటి కుర్రాడు ఒకడు వచ్చి, ఏమండి ఈ మధ్య నాకు జుట్టు ఊడిపోతుందండి, నాకు కూడా, నాకు ఎలా ఉన్నా చూసేవాడికి మాత్రం జుట్టు ఉన్నట్టు కనబడేలా ఏదైనా వరం ఉంటే ఇవ్వండి అన్నాడు ఆయన. ఎన్ని రకాల శిష్యుల్ని చూశానో నేను, అంటే శివుడు కాబట్టి ఆ వరం ఇచ్చాడు, నేను ఆ వరం ఇవ్వలేను, ఆ వరం ఇవ్వగలిగితే ముందు నా బుర్రే బాగు చేసుకుంటానని ఆయన అన్నాను. నేను ఎందుకు చెబుతానంటే ఈశ్వరానుగ్రహంతో అప్పటి నుంచి ఆయన బుర్ర ఆయనకి మాత్రమే అద్దంలో గొర్రెలా కనపడేదిట, తక్కిన వాళ్ళకి మాత్రం పూర్వం దక్షుడి యొక్క ముఖం ఎలా ఉన్నదో అలాంటి ముఖమే కనపడేది. ఆ వరం ఇచ్చాడు ఈశ్వరుడు కరుణతో. ఆ తర్వాత నాయన దక్ష, అపచారం జరిగింది, ఏదో జరిగింది, దాన్ని మర్చిపోయి మళ్ళీ యజ్ఞం కొనసాగించనగానే, అసలు నీ దర్శనానికి రావడమే యజ్ఞం, నువ్వెక్కడుంటే అదే యజ్ఞ వాటిక, మళ్ళీ వేరే యజ్ఞం చెయ్యాలా అన్నాడు ఆయన. తప్పదు, ఎందుకంటే యజ్ఞం అనేది ఒక కర్మ, వేద కర్మ, ఆ కర్మ ఆపకూడదనగానే అప్పుడు మళ్ళీ వెళ్ళి ఈసారి అపచారాన్ని దాన్ని మళ్ళీ ఉపచారంగా మార్చి, అనగా ఒకేసారి మూడు ఆసనములు పక్క పక్కన వేసి, ఇదివరకు రుద్రుణ్ణి పిలవలేదుగా, ఇప్పుడు అలా కాదు, స్వయంగా బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి అని బ్రహ్మగారిని, రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి అని రుద్రుణ్ణి, విష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి అని విష్ణువుని, ముగ్గురిని పిలిచాడు. ఆ ముగ్గురు వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఆ యజ్ఞంలోకి ఒక పక్కన బ్రహ్మదేవుడు ఎర్రని తామర పువ్వు వంటి కాంతితో చతుర్ముఖుడు, మరొక పక్కన స్వచ్ఛమైన పాదరసంలాగా తెల్లని మల్లె పువ్వులాగా ఉన్న శ్వేతకాంతితో దక్షిణామూర్తి రూపంలో ఈశ్వరుడు, ఆ తెల్లని ఆయన పక్కన మరొక పక్కన నీలమేఘఛాయ శరీరుడైన విష్ణువు, ముగ్గురు కనబడ్డారట. ఆ ముగ్గురు ముగ్గురే, బంగారం మరో పక్కన, తెల్లని వెండి మరో పక్కన, నీల ధాతువు నీల మణి ఇంద్రనీలమణి, ఈ మూడు మణులు కూర్చున్నట్టుగా త్రిమూర్తులు కూర్చున్నారు. ఆ ముగ్గురిని చూచి పులకించిపోయారు దేవతలు. దక్షుడు పొంగిపోయాడు. శ్యామో హిరణ్య అశనోర్క కిరీట దుష్టో నీలాలక భ్రమర మండిత కుండలస్య కంబబ్జ చక్ర చరచాప గదాసి చర్మ వ్యగ్రై హిరణ్మయ భుజైరివ కర్ణికారః. ఆ మహాయుద్ధంలో శ్రీమన్నారాయణుడు నల్లని మేఘం వంటి ఆకారంతో బంగారపు కుండలాలు ధరించి కిరీటము ధరించి నల్లని ఒత్తైన జుట్టు వెనక్కి వేళ్లాడుతూ ఉండగా తామర పువ్వు లాంటి కళ్ళతో పద్మాక్షుడై చేతిలో చక్రం ధనుస్సు బాణం పద్మం గద శంఖం ఇటువంటివన్నీ ధరించి నున్నని శంఖం వంటి మెడ కలిగి ఒక విధంగా చెప్పాలంటే ఎర్ర తామర పువ్వు మధ్యలో నల్లని దుద్దులాగా ఎర్రని బ్రహ్మగారి పక్కన దర్శనమిచ్చాడు. మరో పక్కన తెల్ల తామర పువ్వు పక్కన నీలపు మణిలాగా తెల్ల తామర పువ్వులు తుమ్మెదలాగా శివుడి పక్కన దర్శనమిచ్చాడు. అంటే శివుడేమో తెల్లగా ఉన్నాడు, తెల్ల తామర పువ్వు అట. తామర పువ్వు మీద తుమ్మెదల ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఈయన నల్లని వాడు తుమ్మెదల ఉన్నాడు, శివుడు తెల్ల తామర పువ్వులో ఉన్నాడు. బ్రహ్మగారి పక్కన ఉంటే ఎలా ఉన్నాడు, బ్రహ్మగారి ఎర్ర తామర పువ్వు, ఆయన ఎర్రగా ఉంటాడు గనక. ఆ బ్రహ్మగారి మీద ఉన్న ఈయన పక్కనున్న ఈయన నల్ల తుమ్మెదల ఉన్నాడు. ఈ విధంగా ముగ్గురు విచిత్రంగా దర్శనమిచ్చారు. దేవతలంతా భక్తితో శ్రద్ధతో త్రిమూర్తుల్ని ప్రార్థించారు, శ్రీమన్నారాయణుణ్ణి స్తుతించారు. నువ్వు యజ్ఞపురుషుడివి, యజ్ఞస్వరూపుడివి, అసలు యజ్ఞం అంటేనే విష్ణువు, యజ్ఞో వై విష్ణు అంటున్నాయి వేదాలు. అటువంటి యజ్ఞస్వరూపుడివి ఏం చేశావు అనగానే ఆయన, ఇంత పూర్వం శివుడు లేడు గనక నేను యజ్ఞానికి రాలేదు, శివుడు ఉంటేనే నేను వస్తాను, నేనుంటే శివుడు ఉంటాడు, మా ఇద్దరికీ అభేదం పాటించండి, మా ఇద్దరికీ భేదం పాటిస్తే ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఇక మీద నుంచి త్రిమూర్తుల్ని అజ్ఞానులైన వాళ్ళంతా కూడా విజ్ఞానులుగా మారి భేదము పాటించక పూజిస్తే తరిస్తారని చెప్పాడు ఆయన. మేము ముగ్గురం ఒకటే కానీ ముగ్గురు కింద కనపడతాం. సృష్టికర్తగా సృష్టిభర్తగా సృష్టిహర్తగా ఉన్నది ఒకటే పరబ్రహ్మం, ఆ భూరి పరబ్రహ్మమును నేను అని చెప్పగానే దేవతలంతా సంతోషించారు. యజ్ఞం సుసంపన్నం అయ్యింది. ఆ తర్వాత ప్రాచీన బరిహి మహారాజు గారికి సంపూర్ణంగా పట్టాభిషేకం చేసి దేవతలంతా నువ్వు భూమండలాన్ని సస్యశ్యామలం చేస్తూ ధర్మబద్ధంగా పరిపాలించు అన్నారు. ఇకిప్పుడు శివుడు అమ్మవారు లేకుండా ఉన్నాడుగా, అందుకని వెంటనే ఏం చేశాడు, హిరణ్మయమైనటువంటి ఒక అండాన్ని పిలిచి, ఆ హిరణ్మయం అండం అంటే సాక్షాత్తు విష్ణువే, శ్రీ మహావిష్ణు బంగారపు అండరూపంలో ఈ భూమి అంతటిని నిలబెట్టాడు ఒకప్పుడు. ఆ అండాన్ని మనస్సులో ధ్యానించి ఆ తర్వాత హిమవంతుణ్ణి పిలిచాడు. హిమవన్, అమ్మవారి శక్తి ప్రస్తుతం సతీరూపంతో తనువు చాలించి హిరణ్మయ అండంగా మారింది. ఆ అండాన్ని పూజిస్తూ నీకు ఇస్తున్నాను, ఆ అండాన్ని అమ్మవారిగా మార్చి నువ్వు పూజించు, తొందరలో నీకు కూతురుగా పుడుతుందనగానే హిమవంతుడు మేనకాసమేతంగా ఈశ్వరుడిచ్చిన ఒక బంగారపు రంగులో ఉన్న కోడిగుడ్డును పట్టుకెళ్ళాడు. ఈ బంగారపు రంగులో ఉన్నటువంటి అండమును అమ్మవారి రూపముగా మార్చాడు, అంటే అమ్మవారి విగ్రహంగా తయారు చేశాడు. ఇప్పుడు మనకి శారదా పరమేశ్వరు ఉందే లోపల, అమ్మవారి దగ్గర విఘ్నేశ్వరుడి దగ్గర చిన్న మహిషాసురమర్దన రూపం ఉంటుంది, అచ్చం బంగారమే అన్నట్టుగా ఉండదు, పూర్తిగా బంగారమా కాదా అని పక్కన పెట్టండి ఒకసారి. హిరణ్మయమైన ఆకారం, ఆ ఆకారం స్వయముగా హిమవంతుడు తయారు చేసుకున్నాడు బ్రహ్మ ఇచ్చిన బంగారంతో. ఆ ఆకారాన్ని పూజించాడు. ఆ తల్లి ఆయనకి పర్వతం కూతురు గనక పార్వతి అనే పేరుతో పుట్టి మళ్ళీ శివుడికి భార్య అయ్యింది. ఇది చాలా పరమ పవిత్రమైన దక్షయజ్ఞ వినాశనం, పార్వతిగా పుట్టి శివుణ్ణి చేపట్టినటువంటి ఘట్టం. ఇదంతా భాగవతంలో క్లుప్తంగా ఎందుకు చెబుతాడంటే ఇది శివపురాణం కాదు గనక, సందర్భాన్ని బట్టి చెప్పాడు. అయినప్పటికీ ఈ ఆఖ్యానము చదివిన ధీయుతులకు వినినయట్టి ధీరులకు ఐశ్వర్యాయుకీర్తులు కలుగును పాయును దురితములు తొలగు భవబంధంబుల్. ఈ ఘట్టం పవిత్రమైన దక్షయజ్ఞ వినాశ ఘట్టం. ఇది చదివిన శ్రద్ధతో విన్న అటువంటి వాళ్ళకి ముందు ఐశ్వర్యం లభిస్తుంది, ఆయువు లభిస్తుంది, కీర్తి కలుగుతుంది, సకల పాపాలు తొలగిపోతాయి, భవబంధములన్నీ పటాపంచలైపోతాయి, సంసార బంధములు తొలగి ఈశ్వరానుగ్రహం పొందుతాడు అనగానే ఇదంతా పరీక్షిత్తుకి శుకుడు చెబుతున్నాడు. చెబుతూ ఏమన్నాడు, మైత్రేయుడనేవాడు విదురుడికి చెబుతున్నాడు అని చెప్పాడనమాట. ఆ తర్వాత మైత్రేయుడితోటి విదురుడు చాలా సంతోషం, స్వయంభవ మరువు చరిత్ర మధ్యలో కొంచెం ఆగిపోయింది, ఆ స్వయంభవ యొక్క వంశం ఏమిటి తక్కిన కథలు చెప్పమన్నాడు. అయితే చెబుతున్నా విను, మనువు గారికి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని ఇద్దరు కొడుకులు. అందులో పెద్దవాడు ప్రియవ్రతుడు, రెండవ వాడైన ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు, ఒక ఆవిడ పేరు సునీతి, రెండో ఆవిడ పేరు సురుచి. అందులో సునీతి అనేవాడికి ధ్రువుడు అనే పేరుతో ఒక కొడుకు పుట్టాడు. రెండో ఆవిడ సురుచికి ఉత్తముడనే ఒక కొడుకు పుట్టాడు. రెండో భార్య అంటే చాలా ఇష్టం ఉత్తానపాదుడికి, ఆవిడ చాలా అందంగా ఉండేదిట. సునీతి కంటే సురుచి యొక్క సౌందర్యం ఆకర్షించేది ఆయన్ని. అందుకని రెండో భార్యను ఎక్కువ ప్రేమగా చూసి మొదటి భార్యని పెద్దగా పట్టించుకునేవాడు కదా. ఏదో పెళ్ళయిందంటే పెళ్ళయింది, కొడుకు పుట్టాడంతే. ఈ రెండో భార్య కొడుకు ఒకరోజున మహారాజు గారు నిండు సభలో ఉండగా పక్కనే తన రెండో భార్యను కూర్చోబెట్టుకుని ఉండగా ఆయన కుడి తొడ మీద కూర్చున్నాడు, ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చున్నాడు. సరిగ్గా ఆ సమయంలో నిండు సభలోకి పెద్ద కొడుకు ధ్రువుడు కూడా అడుగుపెట్టాడు. ధ్రువుడికి కూడా ముచ్చట వేసిందిట, మా తమ్ముడు చక్కగా మా నాన్నగారి తొడ మీద కూర్చున్నాడు, నేను కూడా ఎడం తొడ మీద కూర్చుంటే బాగుంటుంది, అప్పుడు జై విజయుల్లో ఉంటాం, చెరో పక్కన కూర్చుంటాం అనుకున్నాడు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 5 ఏళ్ళు, ధ్రువుడి యొక్క వయస్సు కేవలం 5 వర్ష ప్రమాణం. ఆయన వచ్చి రెండో తొడ మీద కూర్చుంటుంటే పక్కనున్న సవతి తల్లి సురుచి ఒక్క తోపు తోసి కిందకి గెంటేసిందిట. కిందకి తోసి, ఎవడెవరో నువ్వు వచ్చి మీ నాన్నగారు తొడ మీద కూర్చుంటున్నావు, ఆయన చక్రవర్తి ఏమనుకుంటున్నావు, ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్న రాజు, ఆ రాజుగారి తొడ మీద కూర్చోవాలంటే నాకు అడుపున పుట్టాలి. ఒరే, మీ నాన్నగారికి నేనే నిజమైన భార్యని, మీ అమ్మ పేరుకి భార్య కానీ భార్య కాదు. ఇన్ని మాటలు తంటి పిల్లాడుతోంది ఆవిడ, పైగా 5 ఏళ్ల పిల్లాడితో. నీకు ఇంత దురాశ పనికిరాదురా, నువ్వు దాసీవాడివి, పిల్లవాడివాడితో సమానం, దాసీపుత్రుడితో సమానుడివి, చీ పో. నీకు గనక మీ తండ్రి గారు తొడ మీద కూర్చోవాలని కోరిక ఉందనుకో, ఆ కోరిక ఈ జన్మలో తీరదు. వెళ్ళి అడవికెళ్ళి విష్ణువు గురించి తపస్సు చెయ్యి, విష్ణువు మెచ్చుకుంటే నీకు ప్రత్యక్షమైతే అప్పుడు విష్ణువుని, ఏమండి విష్ణువు గారు నన్ను సురుచి కడుపుని పుట్టించండి అని కోరు, ఆయన నిన్ను నా కడుపులో వారేస్తాడు, అప్పుడు నాకు కొడుగ్గా పుడతావు. నా కొడుగ్గా పుట్టామంటే మీ నాన్నగారు రెండో తొడ మీద కూర్చోవచ్చు, మీ నాన్నగారు తొడ మీద కూర్చోవాలంటే నా కడుపున పుట్టాలి, పుట్టాలంటే పునర్జన్మ ఎత్తాలి, ఎత్తాలంటే విష్ణువు కటాక్షం ఉండాలి, పోరా అంది. ఏ రకంగా అయితేనే ఈయనకి మంచి బోధే చేసింది. ఈయన పళ్ళు పటపట కొరికాడు, చంటి పిల్లాడే కానీ ఏం లాభం. ఆ కాస్త మాటికి మనస్సు కుతకుతలాడిపోయిందిట. ఒక్క క్షణంలో అతని మనస్సు చావు దెబ్బతిన్న పాములు అయిపోయింది. కర్రతో కొడితే పాము ఎలా అయితే బుసలు కొడుతుందో అలా బుసలు కొట్టాడు ఆయన. మాతుహు సపత్రియాహ సదురుక్తి విద్ధః శ్వసన్ రుషా దండకతో యథాహిహి హిత్వా మిషంతం పితరం సన్నవాచం జగామ మాతు ప్రరుదన్ సకాశం. ఆ క్షణమే కర్రతో కొట్టబడిన పాములా బుసలు కొట్టాడు. ఆగ్రహం కలిగింది, సిగ్గు కలిగింది, ఏడుపు వచ్చింది, ఏడుపును దిగమింగుకున్నాడు. క్షత్రియపుత్రుడు కదా, అందుకని అంత తేలిక ఏడవలేదు, గిజగిజలాడిపోయాడు. నా సవతి తల్లి ఎంత మాట అన్నది, నాన్నగారికి అందరం పిల్లలం కదా అని తొడ మీద కూర్చోబోతుంటే ఒరే నీకు అర్హత లేదంటుందా, అంతటితో ఆగక నా కడుపును పుడితేనే నీకు తండ్రి గారి తొడ మీద కూర్చునే అర్హత ఉన్నది, నా కొడుగ్గా పుట్టించమని విష్ణువు కోసం తపస్సు చేయమంటుందా అని ఏడ్చుకుంటూ, ఆ ఏడుపు వల్ల కన్నీళ్లు మాత్రం కళ్ళల్లోంచి రానివ్వకుండా అదుపుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. విచిత్రమైన ఏడుపు ఏడ్చాడు తల్లి దగ్గరికి వెళ్ళి. అంటే ఏడవడంలో 2 రకాలు, భోరుమని ఏడిస్తే కళ్ళమట నీళ్లు రావాలి, నీళ్లు రాకుండా ఏడ్చాట, అంటే కంఠం గద్గదం అవుతోంది, నీళ్లు మాత్రం రావు. అలా ఏడ్చి అమ్మ సవతి తల్లి ఇలా అన్నది అనగానే పక్కనున్న చెలికత్తెలు కూడా చాలా దారుణంగా మాట్లాడింది, మీ సవతి అసలు ఆ మాటలు వింటే మాకే ప్రాణం పోయింది, చంటి పిల్లాన్ని నిండు సభలో తోసేసింది, అసలు ఇలాంటి మాటలు మాట్లాడతారా ఎవరైనా అనగానే ఆవిడ ఒక్క క్షణకాలం కంఠం రుద్ధమైపోగా అతి కష్టం మీద కంఠాన్ని పెకలించుకుని పిగిలించుకుని ఇలా అన్నది, నాయన మీ సవతి తల్లి అన్నమాట నిజమే, ఏ ముహూర్తంలోనూ మీ నాన్నగారు నన్ను పెళ్లి చేసుకున్నారు, కానీ ఆ ముహూర్త బలం గట్టిది కాదేమో, అతడు నన్ను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు, అసలు నన్ను భారీగా చెప్పుకోవడానికి ఇష్టపడ్డం, అలాంటి వాడికి నువ్వు కొడుగ్గా చెప్పుకోవడం ఇష్టం ఉంటుందా. ఎప్పుడైనా భర్త యొక్క ఆదరణ లభించని స్త్రీకి లోకంలో ఇలాంటి మర్యాదలే జరుగుతాయి. మీ నాన్న నా భర్త నన్ను ప్రేమించడు, దాంతో సవతికి కూడా నేను లోకు అయిపోయాను, ఆఖరికి దాసదాసీ జనం కూడా మీ పిన్ని మాట వింటారు, నా మాట వినరు. నాలాంటి నిర్భాగ్యురాలు దౌర్భాగ్యురాలు కడుపున పుట్టావు కనుక నీకు ఈ కష్టం తప్పదు, అనుభవించు, ఏం చేస్తాం. కాకపోతే మీ పిన్ని నీకు మంచి సలహా ఇచ్చింది. సమస్త లోకాలని పరిపాలించేవాడా అనంతుడు వాసుదేవుడు పద్మనాభుడు, ఆయన పాదాలు పట్టుకున్న వాళ్ళకి ఎప్పుడూ శుభములే కలుగుతాయి. ఆవిడ కడుపునే పుడతావో లేక మహాత్ముడు అవుతావో మోక్షమే పొందుతావో, వెళ్ళు, నేను కూడా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, అరణ్యానికి పో, భక్తితో ఆ అనంతుణ్ణి పరమాత్ముణ్ణి పురుషోత్తముణ్ణి పట్టుకో, ఆయన కటాక్షం వచ్చేదాకా అక్కడే ఉండు, ఆయన అనుగ్రహించాడా మోక్షం వస్తుంది, అనుగ్రహించకపోతే ఆయన్నే తలుచుకుని శరీరం విడిచిపెట్టు, ఈ అవమానపు బతుకు కంటే అక్కడ చావడం మంచిదండి. ఆవిడ ఎంత గొప్ప మాట చెప్పిందో, తల్లి అలా చెప్పదు సాధారణంగా, చెప్పింది ఆవిడ కూడా. ఒరే నాయన, ఎవరు తిడితే ఏం లేరా, హాయిగా ఇంట్లో పడరా, వేళకింత సద్దన్నం తినరా, పొద్దురకు కూడా పడుకోరా అని అనలా. అలా అంటే ఈ కథ ఇలా మలుపే తిరగదు. ఆవిడ చెప్పింది, వెళ్ళు వాసుదేవుణ్ణి పట్టుకో, ఆయన కరుణకి పాత్రుడివైతే తరిస్తావు లేదా మరణిస్తావు, ఏదైనా పర్వాలేదు పో అనగానే తల్లికి నమస్కరించి ఆ పంచాబ్దాల వాడు ఐదేళ్లవాడు అడవికి బయలుదేరాడు. ఇదంతా పైనుంచి చూస్తున్నాడు ఒక మహానుభావుడు, గురువుగారు నారదుల వారు. ఆయన టక్కన ప్రత్యక్షమయ్యారు. ఈయన ఇంట్లోంచి బయలుదేరితే ఒంటి బ్రాహ్మణ శకునం వచ్చింది. వెంటనే ఈయన ఆ గురువుగారి పాదాలకు నమస్కరించాడు. మహాత్ముల యొక్క శకునం చాలా ఉపయోగపడుతుంది. ఆయన అన్నాడు, నాయన ఎక్కడికి బయలుదేరావు అన్నట్ట. ఇక్కడ రెండో ప్రశ్న, అసలు ఇంట్లోంచి బయలుదేరుతుంటేనే ఒంటి బ్రాహ్మణ శకునం, దానితోడు ఆయన ఏమని అడిగాడు, ఎక్కడికి వెళుతున్నావు అన్నాడు. ప్రశ్న ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే, సాధారణ జీవులకి అన్ని అపశకునముల కింద కనిపిస్తాయి, మహాత్ములకి పట్టుదల కలిగిన వాడికి అపశకునములు సుశకునములు అవుతాయి, జ్ఞానమే ఇస్తుంది అది. అందుకే ఆయన అడగగానే, అయ్యా మహాత్ములు మీరు, నారదుల వారు, మీ గురించి మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్పింది, కడుపులో ఉండగా కూడా మీ గురించి మా అమ్మ పురాణాలు చదువుతూ ఉంటే విన్నాను, కడుపులో ఉండగానే నారదుడు గురువు అని ఆవిడ చెప్పింది, అంటే ఆయన గర్భంలో ఉండగానే నేర్చుకున్నాడు ఇవన్నీ, అందుకని ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టాను, మా సవతి తల్లి చెప్పిన మాటలు విన్నారు కదా మీరు, అందుకని శ్రీమన్నారాయణుని కోసం తపస్సు చేసి ఆయన అనుగ్రహం పొందడానికి అరణ్యానికి బయలుదేరానన్నాడు. అనగా నేను పకపకానవి, వెర్రివాడా నీది ఆడుకునే వయస్సు, సాటి పిల్లలతో కలిసి రకరకాల ఆటలాడుకో, చక్క కబాడీయో ఫుట్బాలో క్రికెట్టో ఆడుకోక, తపస్సు అంటేమిట్రా, తపస్సు అంత తేలిక కాదు, శ్రీమన్నారాయణుని గురించి వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు యుగయుగాలుగా సురలు సిద్ధులు సాధ్యులు కిన్నరులు మహర్షులు తపస్సు చేసి చేసి విసిగిపోయి ఆయన కాలి కింద ఉన్న ఎంత దుమ్ము చూడలేక అల్లాడిపోతున్నారు. అటువంటిది పసిబాలుడివి, నువ్వు తపస్సు ఎక్కడ చేయగలవు, చేసినా ఆయన దర్శనం లభిస్తుందా? ఆయన దర్శనం అంత తేలిక కాదు, ఇంద్రియ నిగ్రహం కలిగి కామక్రోధాదులను జయించి ఆహార వాంఛలని అదుపులో పెట్టి నిరంతరం తపించిపోతే తప్ప ఆయన దర్శనం అంత తేలిగ్గా రాదు. నా మాట విను, హాయిగా తపస్సు చేసుకో. ఏమి నాన్నగారు తొడ మీద కూర్చోపోతే బతుకు వెళ్ళదా అంటే, మీరు చెప్పినవన్నీ సామాన్యులైన పురోహితులకి పనికొస్తాయి, నాకు పనికిరావు వాడన్నమాట. నేను క్షత్రియుణ్ణి, నాలో క్షాత్రం బాగా ఉంది, మొండితనం ఉన్నది, పట్టుదల ఉన్నది, ప్రాణం పోయినా తపస్సు చేసి విష్ణువుని మెప్పించి అనుకున్న పని నెరవేర్చుకుంటాను, ఇలా చిన్న చిన్న మాటలకి భయపడి వెనక్కి వెళ్ళను, అయితే హరికటాక్షం లేదా హరి అండం ఈ రెండింటిలో ఏదో ఒకటి నాకు మిగిలింది, మీరు నాకు వీలుంటే హరి యొక్క అనుగ్రహం పొందేందుకు కావలసిన మార్గం చెప్పండి, పట్టుదల మాత్రం విడిచిపెట్టనగానే అహో ఏమి క్షాత్రం, మనువు యొక్క మనవడు వీడు, ఈ మనువడికి ఐదేళ్ల వయస్సులో ఇంత పట్టుదల వచ్చిందా, ఆహా కారణజన్ముడు వీడు అనుకున్నాడు, వాడి పట్టుదలకి మెచ్చుకున్నాడు, మెచ్చుకునే వచ్చాడు అనుకోండి, అయినా ముందు ఎందుకైనా బాగుంటుందని పరీక్షించాడు, ఆ పరీక్షలు నెగ్గాడు కదా. అందుకని నాయన, శ్రీహరి కేవలం 6 నెలలలో నిన్ను అనుగ్రహించే మార్గం ఒకటి ఉన్నది, అది చెబుతా వింటావా అనగానే చెప్పండి అన్నట్ట. యమునా నదీ తీరానికి వెళ్ళు, ఆ అక్కడ మధువనమని ఒక వనం ఉన్నది, అదే ఇప్పుడు మధుర అంటే, యమునా నదీ తీరంలో మధువనానికి వెళ్ళు, యమునలో స్నానం చెయ్యి, శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని ఒకదాన్ని తయారు చేసుకో, ఆ విగ్రహాన్ని పూలతోటి పత్రితోటి పూజించు, భక్తితో పూజించు, 6 నెలలలో దొరకకపోతే మాత్రం కఠోరమైన ఇంద్రియ నిగ్రహంతో ప్రాణాయామం చేసి ఊర్ధ్వభాహుడివై తపస్సు చెయ్యి. ఆ హరి భక్త సులభుడు, భక్తికి దొరికినట్టుగా ఇంక దేనికి దొరకడాయన, వ్రతాలకి, క్రతువులకి, దానములకు, ధర్మములకు సులభముగా దొరకని ఆయన భక్తికి దొరుకుతాడు. ఆయనకి ఇష్టమైన మంత్రం నీకు ఉపదేశిస్తున్నాను అని స్వయముగా నారదుడు ధ్రువునికి ఉపదేశం చేశాడు. అంతటి గురువుగారు, ఎంత శిష్యులు దొరికారట అక్కడ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ ద్వాదశాక్షరి మంత్రం నీకు ఉపదేశిస్తున్నాను. ఈ మంత్రానికి ఆయన లభిస్తాడు. వెళ్ళు, అర్చామూర్తిని పూజించు, ఆహార వాంఛలను అదుపులో పెట్టుకో, గాలిని బంధించు, భగవన్నామాన్ని, మంత్రాన్ని నిరంతరం విడిచిపెట్టకుండా చెయ్యి అనగానే ఆయన బయలుదేరిపోయాడు. ఇదిగో మళ్ళీ చెబుతున్నాను. జప్యశ్చ పరమో గుహ్య శ్రూయతాం మే నృపాత్మజ యం సప్తరాత్రం ప్రపఠన్ పుమాన్ పశ్యతి ఖేచరాన్. ఈ మంత్రం ద్వాదశాక్షరి మంత్రం, నీకు నేను ఇచ్చాను. 7 రోజులు నిష్ఠగా జపిస్తే ఆకాశంలో దేవతలు, సిద్ధులు దర్శనమిస్తారు. అలా సిద్ధులు నీకు దర్శనమిచ్చారంటే, ఆకాశంలో తిరిగే దేవతలు నీకు కనబడ్డారంటే ఈ మంత్రం నీకు ఫలిస్తుంది. 7 రోజులు జపం చేసిన ఆకాశంలో దేవతలు కనబడకపోతే ఈ మంత్రంలో నీకు పట్టు లేదు. మంత్రంలో పట్టు లేకపోవడం కాదు, నీకు పట్టు రావడంలా. ఈ మంత్రం చాలా గొప్పది. ఈ మంత్రాన్ని మీరు కూడా జపం చేయొచ్చు. 7 రోజులు నిష్ఠగా జపం చేస్తే 7వ రోజు రాత్రిపూట ఆకాశంలో దేవతలు దర్శనమిస్తారు. ఆకాశంలో తిరిగే కొంతమంది సిద్ధులు కనపడతారు. అలా కనబడితే మనం నిష్ఠగా జపం చేసినట్టు. ఒకవేళ అలా కనబడకపోతే ఈ 7 రోజుల వల్ల నీకు పెద్దగా ప్రయోజనం లేదు. అంటే మంత్ర జపం వల్ల వచ్చే ఫలితం ఉంటుంది, కానీ సిద్ధి కలగదు. అందువల్ల ముందే చెప్పాడు నారదుడు, నువ్వు ముందు 7 రోజులు ఈ మంత్ర జపం చెయ్యి. నీకు ఒకవేళ ఖేచరుడు దర్శనమిచ్చారా, ఆ తర్వాత నీకు తొందరలో ఆ శ్రీమన్నారాయణ కటాక్షం లభిస్తుంది. ఒకవేళ ఖేచరుడు నీకు కనబడకపోతే నీవు మళ్ళీ మొదలుపెట్టాలి, నీ సాధన మొదలుకొచ్చినట్టు లెక్క అనగానే ఆయన మరొక్కసారి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నారదుని ద్వారా పొంది బయలుదేరాడు. యమునా నదీ తీరానికి వెళ్ళాడు, మధువనంలో అడుగుపెట్టాడు. పరమ పవిత్రమైన యమునానది యొక్క చల్లని నీటిలో హాయిగా, భక్తిగా, సంకల్పపూర్వకంగా స్నానం చేశాడు. సంకల్పం చేయకుండా స్నానం చేయటం వల్ల ఆ స్నానం మనకి ఫలితమివ్వదు. కాకి ములిగినట్టు ములగడం అంటారు దాన్ని. కాబట్టి ఎప్పుడైనా మనం ఈ పుష్కరాల్లో వాటిల్లో సంకల్పం చెప్పుకునే స్నానం చేయాలి. అందువల్ల తప్పక మీరందరూ గుర్తుపెట్టుకోండి, కిందటిసారి కూడా మీకు పుష్కర సంకల్పం పుస్తకాల్లో వేసి ఇచ్చాం. ఆ సంకల్పం చెప్పుకుని స్నానం చేస్తే పుష్కర స్నాన ఫలితం మనకి లభిస్తుంది. సంకల్ప రహితమైన జపము సంపూర్ణంగా సిద్ధించదు. చంచలాత్మకృతము సంకల్పరహితంబు అయిన జపములల్లా హాని పొందు. ఎవరికైనా మనస్సు నిలకడ లేకపోతే అటువంటి వాడి స్నానం, జపం వాడికి ఫలితం ఇవ్వవు. కాబట్టి ముందు పూజ చేస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, పురాణం వింటున్నప్పుడు మనస్సు నిలకడతో ఉండాలి, అక్కడే ఉండాలి. రెండోదేంటి, సంకల్పరహితం. సంకల్పం చెప్పుకోకపోతే ఆ జపము కూడా వ్యర్థం. అందుకని ఆచమనం చేయించి సంకల్పం చెప్పిస్తున్నారు అర్చకులు మన చేత. ఆ విధానం వేదము యొక్క నియమం. ఒక స్థాయికి వెళ్ళిన యోగులు కక్కర్లా, కానీ యోగులు స్థాయికి మనం ఇంకా వెళ్ళలా. నువ్వు యోగివైతే నీకు ఈ రోగం ఎందుకు వస్తుంది? యోగులకి సంకల్పం అక్కర్లా. జగద్గురువులు చేసినట్టు మనం చేయాలంటే కుదరదు. వాళ్ళు ఏదైనా చెయ్యొచ్చు. వాళ్ళ స్థాయి వేరు, మన స్థాయి వేరు, మనకి తప్పదు. ఇప్పుడు రాష్ట్రపతి గారు వెళ్ళారనుకోండి విమానాశ్రయానికి, ఆయనకి చెక్కింగ్ ఉండదు. విదేశాలకు వెడితే మిగతా వాళ్ళకి మళ్ళీ ఫార్మాలిటీస్ ఉండవు. అదే మనం పెడితేనో మనకి చక్కగా చెక్కింగ్, మన ఇలా నిలబెడతారు, టింగటింగ్ అని ఆ పక్కన కుయ్యిలాడించే మెటల్ డిటెక్టర్లు పెడతారు. అదే అమెరికాలో అయితే మొత్తం స్కానింగ్ తీస్తారు. తెలుసా మీకు కర్మ అది, మనం పెడుతున్నాం కానీ అక్కడికి వెళ్ళగానే ఇలా చేతులు నెత్తి మీద పెట్టమంటాడు, కుయ్యం తిరుగుతుంది. అది మొత్తం నువ్వు అక్కడ గొడ్డింపు కనబడతావు. నీ ఒంటి మీద ఎంత పొల్ల ఉన్నా సరే కనబడుతుంది. అప్పుడు లోపలికి వెళ్ళి అంటాడు, ఆడాలేదు మగాలేదు, అక్కడ స్కాన్ చేసి పంపిస్తారు. ఎందుకని? అది నీ నియమం. అదే లెవెల్ కడితే నీకు స్కానింగ్ అక్కర్లా. అలాగే యోగి అయిన తర్వాత ఏ వ్యక్తికి అయినప్పటికీ ఇలాంటి సంకల్పాలు అక్కర్లా. ఆ స్థాయికి వెళ్ళని అజ్ఞానికి, ఇంకా భూలోకంలో భ్రమలున్నవాడికి, సంసారములో ఉన్నవానికి మాత్రం సంకల్పము చెప్పుకుని పూజ చెయ్యవలసినదే అవసరం ఉన్నది అనగానే అందుకే ఆయన కావాలని సంకల్పపూర్వకంగా స్నానం చేశాడు. మొదటి నెల శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని పెట్టుకుని పువ్వులతో అర్చన చేశాడు. మొదటి నెలలో ఒక పూట అన్నం తిన్నాడు. రెండవ నెల రాత్రిపూట ఆహారం విడిచిపెట్టి పగలు తిని ఆయన్ని ఫలాలతో అభిషేకం చేసి గంగాజలం, అంటే అక్కడ ఉన్న యమునాజలమే గంగాజలం, అక్కడ ఇక్కడ అనుక్షణం మనకు పురాణాల్లో గంగతో పూజించాడంటే గంగ అంటే ఆ గంగని కాదు, అక్కడ నదీ జలమును గంగ అంటారు. గంగ తాగాడు అంటే అక్కడ నీళ్లు తాగాడని అర్థం. జలాలతో అభిషేకించి ఫలాలు నివేదించి ఫలములు కూడా అభిషేకంగా వేశాడు, అంటే పళ్ళతోటి కూడా ఆయనకి పూజ చేయొచ్చు. ఆ పూజ చేశాడు. మూడవ మాసంలో పూర్తిగా ఆహారం మానేసి పాలు మాత్రం కొంచెం పుచ్చుకుంటూ పూజించాడు. నాలుగవ మాసంలో మంచినీళ్లు మాత్రమే తాగాడు. ఐదవ మాసంలో ఆచమన జలం తప్ప ఇంకేం తాగకుండా ఊపిరి పీల్చుకుంటూ బతికాడు. ఆరవ మాసంలో మరీ కఠినంగా కుడికాలి బొటనవేలు నేల మీద పెట్టి ఎడంకాలి మోకాలు మీదకి చేర్చి రెండు చేతులు పైకి పెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఊపిరి కూడా బంధించేశాడు. ఈ ఆరవ నెలలో ఊపిరిని కూడా బంధించి స్తంభింపజేసేసి తపస్సు చేస్తుంటే ఈయన శరీరం విపరీతంగా బరువు పెరిగిపోయిందిట. యోగాభ్యాసం చేసే మహానుభావులు లోపల లోపల వాసుదేవ స్మరణ చేస్తే వాడి శరీరం భూదేవి కంటే 1000 రెట్లు బరువు పెరుగుతుంది. దాంతో భూమి కిందకి దిగిపోవడం మొదలెట్టింది. ఆదిశేషుడి పడగలు మొగ్గిపోయాయి, అంటే కిందకి దిగిపోయాయి. ఈలోపు ఏం జరిగింది, ఎంకి పెళ్లి సుబ్బిసాహుకు వచ్చిందన్నట్టుగా ఈ మహాత్ముడు ఊపిరి బిగబెడితే మొత్తం దేవతలందరికీ ఊపిరి ఆగిపోయింది. అంటే వీడు ఎంత లెవెల్లో జపం చేశాడో ఆలోచించండి. మహానుభావులైన యోగులు కనుక గాలి తీసుకోకపోతే దేవతలకి కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆగిపోతాయి. ఈయన గట్టిగా గాలి బంధించగానే దేవతలకు ఊపిరి ఆడక కిమిదం కిమిదం ఇదేమిటి ఇదేమిటి అనుకుంటూ పరుగు పరుగున బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవ రక్షించు బాబోయే మా అందరికీ ఊపిరి ఆగిపోతుందన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నేనేమీ చెయ్యలేను, ఎందుకంటే ప్రస్తుతం భూలోకంలో ధ్రువుడు అనేవాడు ఊపిరిని బిగబెట్టాడు, కుంభించి జపం చేస్తున్నాడు. ఆ జపం ఆగకపోతే మీ ఊపిరి ఆగిపోతుంది. మీ ఊపిరి ఆగకూడదంటే విష్ణు కాళ్ళ మీద పడండి అనగానే వీళ్ళంతా ఆయాసపడిపోతూ లోపల గాలి బయటికి రాదు, బయటికి గాలి లోపలికి వెళ్ళక అతి కష్టం మీద వాసుదేవా వాసుదేవా మాకు మోసం వచ్చింది రక్షించన్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి, కుర్రాడా జయించావురా, నన్ను జయించడం కోసం వీళ్ళందరినీ జయించావా అనుకుని, ఆ క్షణమే మీకు అభయం ఇస్తున్నాను, నా అనుగ్రహంతో మీకు గాలి తిరిగి లోపలికి వచ్చి పోతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ కుర్రవాడి దగ్గరికి వెడుతున్నాను, వాడి తపశ్శక్తి చాలా గట్టిది, అసలు నాకు బాలభక్తుల మీద ఉన్న ప్రేమ ఇంకా పెద్దవాళ్ళ మీద కూడా ఉండదు. ఈ బాలభక్తులు మొండివాళ్ళు, నన్ను జయిస్తారు, నన్ను పట్టుకుంటారు, నన్ను ఈడ్చుకుపోతారు వాళ్ళ దగ్గరికి అని పలికి ఆ క్షణమే గరుడ వాహనం మీద టింగన అక్కడ మాయమే ఇక్కడ ప్రత్యక్షమయ్యాట. భూలోకంలో మధువనంలో యమునా తీరంలో ధ్రువుడికి ఎదురుగుండా నిలబడ్డాడు. ధ్రువుడు కళ్ళు మూసుకున్నాడుగా, ఆయనకేం తెలియడంలా, అందుకని ఆయనకి హృదయంలో దర్శనమిచ్చాడు. నాయనా నీ హృదయంలో కనబడుతున్న నేను ఎదురుగుండా ఉన్నానరా, కళ్ళు విప్పరా అని చెప్పి మరీ ఎదురుగుండా ఉన్నాడు, హృదయంలో కనబడ్డాడు. హృదయంలో ఎర్రని బంగారపు రెక్కలు కలిగిన గరుడ వాహనం మీద 1000 చేతులతో 1000 నేత్రాలతో 1000 పాదాలతో కిరీటాలతో సర్వాభరణ సౌందర్య అవయవ విగ్రహుడై దర్శనమిచ్చిన స్వామిని చూచి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. చూస్తే ఎదురుగుండా కనబడ్డాడు ఆయన. ఇది కళా నిజమా అనిపించి మళ్ళీ మళ్ళీ చూడగా ఎదురుగుండా పరమ సౌందర్యంతో, ఆ సౌందర్యం ఇది అని వర్ణించడానికి వీలు కాని సౌందర్యంతో, కోటి సూర్యుల కాంతితో ధగధగాయమానుడై జేగీయమానుడై ఉన్న ఆ వాసుదేవుణ్ణి చూచి ఒక్క క్షణకాలం పులకించిపోయాట ఆయన. నాయన 5000 సంవత్సరాలు తపస్సు చేసిన వారికి కూడా లభించని దర్శనం నీకు లభించిందిరా అన్నట్ట. ఈలోపు అక్కడ ఈవేళ నాన్నగారు ఉత్తానపోదుడు ఇంట్లో ఏడుస్తూ కూర్చునున్నాడు. ఆ సమయంలో నారదుడు అక్కడికి వెళ్ళాడు. ఎందుకయ్యా ఏడుస్తూనే ఉన్నట్టు, అన్ని ఎరిగుండి ఏమి ఎరగనట్లుగా. ఏం చెప్పమంటారు నారదు, ఉన్నదే చెప్పబోయ అన్నాడు ఆయన. సుతోమే బాలకో బ్రహ్మం స్త్రైణేన అకరుణాత్మన నిర్వాసిత పంచవర్ష సహమాత్ర మహాన్ కవి. నా కొడుకు పెద్దవాడు, పంచవర్ష 5 ఏళ్లవాడు, ఆడవాళ్ల వల్ల అవమానం పాలయ్యి ఓ బ్రహ్మస్వరూప ఎక్కడికో వెళ్ళిపోయాడు. పరమ బుద్ధిమంతుడు వాడు, అందగాడు, వాడంటే ఇష్టమే, ఏం చేయను, స్త్రీ చేతిలో కీలు బొమ్మనైపోయాను. ఒక్కొక్కప్పుడు భార్యలు భర్తని గుప్పెట్లో పెట్టుకు తిప్పుతారు, నేను పనికి మాలిన భర్తనైపోయాను, భార్యని ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆవిడ ఏమంటున్నా ఆ మాటకి ఎదురు చెప్పలేని నీచత్వంలో పడిపోయాను, ఆ కుర్రాడు ఏమయ్యాడో నేను ఏడుస్తున్నానంటే నీకెందుకు బెంగ? యోగేశ్వరేశ్వరులకు దర్శనమివ్వని పరంధాముణ్ణి చూచాడు వాడు, కొద్ది రోజుల్లో నీ దగ్గరకు వస్తాడు, నీకు మహాజాతకం పడుతుంది, వాడి వల్ల పేరు వస్తుంది, వాడు వచ్చాక స్వాగతం చెప్పి పట్టాభిషిక్తుండి చెయ్యి అని జరిగింది చెప్పి వెళ్ళిపోయాట. ఈయన ఇక్కడ ఆనందంతో ఉన్నాడు, అక్కడ కొడుకు బ్రహ్మానందంతో ఉన్నాడు. ఆయన పొంగిపోయి శ్రీ మహావిష్ణువుని చూచాడు. ఆ రూపాన్ని చూడగానే ఏదో పొగుడుదాం అనుకున్నాడు, కానీ నోట్లోంచి మాట రాలేదు, నాలుగు బిగుసుకుపోయింది, వాక్కు రాదు అంటాడు కానీ నోట్లోంచి మాట రాదు. ఓహో, ఈ బాలుడు నన్ను చూచిన ఆనందంతో పరవశించిపోయాడు, వాక్కు స్తంభించింది, పాపం స్తోత్రం చేద్దాం అనుకుంటున్నాడు, కానీ బొత్తిగా 5 ఇయర్స్ ఓల్డ్ కుర్రవాడు, ఇంత చేసి 6 నెలలు తపస్సు చేశాడు, అంటే 6వ సంవత్సరం ఇంకా నడుస్తోంది. ఈ కుర్రవాడిని అనుగ్రహిద్దామని ఆయన ఏం చేశాడు, ఎవ్వరికి ఎప్పుడు ఇవ్వని ఒక భాగ్యం ఇచ్చాట. ఆయన చేతిలో పాంచజన్యమని ఒక శంఖం ఉంది, ఆ శంఖాన్ని ఎత్తి ఆ కొసతో ఈ బుగ్గలు రెండు ఇలా రాశాడు. అసలు ఇలాంటి ఘట్టాలు ఉన్నప్పుడు మనకి శరీరం ఏదో తెలియని బ్రహ్మానందంలోకి వెళ్ళిపోదటండి, గగుర్పాటుకు గురవదు. సతం వివక్షంత మతద్విదం హరిహి జ్ఞాత్వాస్య సర్వస్య చ హృద్యవస్థితః కృతాంజలిం బ్రహ్మమయేన కంబునా పస్పరిశ బాలం కృపయా కపోలే. సర్వాంతర్యామి విష్ణువు, ఈ బాలుడు నన్ను స్తోత్రం చెయ్యాలనుకుంటున్నాడు, కానీ స్తోత్రం చెయ్యడానికి కావలసిన మాటలు నోట రాక బాధపడుతున్నాడని గ్రహించి అతని అవస్థ కనిపెట్టి స్తోత్రం చేసే శక్తి ఇద్దామనుకుని తన చేతిలో ఉన్న కంబు పాంచజన్యం అనే శంఖం ఎత్తాడు. పస్పరిశం స్పృశించాడు, ఎక్కడ కపోలే ఈ రెండు బుగ్గల్ని కూడా ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి ఆ బాలుడి బుగ్గల మీద శంఖం పెట్టిలా నిమిరాడు. ఎంత బాగుందో ఆ శంఖం కూడా కోమలంగా ఉంది, మల్లెపువ్వు రేకులు కంటే వెన్నపూస కంటే కోమలంగా తెల్లగా ఉన్న ఆ పాంచజన్యమనే శంఖం ఇక్కడ తగలగానే ఈ కుర్రాడికి అద్భుత పాండిత్యం వచ్చేసింది. ఆదిశేషుడి కంటే, బ్రహ్మ కంటే, బృహస్పతి కంటే మహాపండితుడైపోయాడు. వెంటనే ధ్రువుడు రెండు చేతులు తోడించి వాసుదేవ పరంధామ అంటూ స్తోత్రం చేశాడు. అగ్నిహోత్రుడు ప్రతి కట్టెలో ఉంటాడు, ఒక్కొక్క కట్టెలో ఎర్రగా వెలుగుతాడు, ఒక్కొక్క కట్టెలో నల్లగా ఉంటాడు, ఒక్కొక్క చోట నీలంగా ఉంటాడు. అగ్నిహోత్రుడు అన్నిటా ఉండి ఎలా అయితే రకరకాల రంగులలో వెలుగుతాడో అలాగే ఈ శరీరం అనే కట్టెలలో అగ్నిలా నువ్వు రకరకాలుగా వెలుగుతుండ స్వామి నీకు నమస్కారం అన్నట్టు. ఇది కొత్త ఊహ కదా, అది ఆ హరి యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది. ప్రతి కట్టెలో అగ్ని ఉన్నది, కట్టె అందుకే గట్టి ఇలా రాసుకుంటే అందులోంచి నిప్పు పుడుతుంది. అన్ని కట్టెలలో అగ్ని ఉన్నది, ఈ శరీరములన్నీ కట్టెలు, ఈ కట్టె కూడా కాలిపోతుంది ఎప్పుడోకప్పుడు. వీటిల్లో ప్రాణం ఉన్నది, ఆ ప్రాణం నువ్వు. కట్టెలు అగ్ని ఉన్నట్టుగా శరీరంలో ప్రాణం అనే రూపంతో ఉండి రకరకాల రంగులతో రకరకాల చేష్టలు చేస్తున్నావు. అంటే నీవు లేనిటువంటి ప్రాణి లేడు, అన్ని ప్రాణులు నువ్వే. ఈ చరాచర జగత్తులో ఉన్న సకల భూతములలో నువ్వు ఉన్నావు, సకల భూత అంతర్యామివి నువ్వు. ఉపాధి భేదాలతో రకరకాలుగా కనబడతావు, కొందరు నిన్ను విష్ణువని, కొందరు శివుడని, కొందరు బ్రహ్మని, కొందరు ఇంద్రుడని, కొందరు సిద్ధులని, కొందరు చారణులని, కొందరు గుహ్యకులని, కొందరు గంధర్వులని, కింపురుషులని, కిన్నరులని, రకరకాలుగా నిన్ను స్తుతిస్తున్నారు. ఇవన్నీ స్థూలనామములు, సూక్ష్మదృష్టితో అన్నీ నీవే, నీవు లేనిది ఎక్కడా లేదు. అరవిందోదర తావకీ నరణ ధ్యానానురాగోల్ల సచ్చరిత కర్ణన జాత భూరి సుఖముల్ స్వానందక బ్రహ్మమందరయం లేవట దండభృద్ధత విమానాకీర్ణులై కూలు ఆ సురలోకస్థుల చెప్పనేల సుజన స్తోమైక చింతామణి. ఓ పద్మాక్ష, పద్మనాభ, సుఖం అంటే ఏమిటి? నీ పాదాలని దర్శనం చేసుకుని ధ్యానించడమే సుఖం. నిన్ను రోజు మనస్సులో పెట్టుకుని తలుచుకోవడమే సుఖం. నిజం చెప్పాలంటే నిన్ను పూజించడం, నిన్ను దర్శించడం, నీ కథలు వినడం, నీ మీద ప్రేమ పెంచుకోవడం, ఇది సుఖమంటే. ఆ గొప్ప సుఖములు అంటే నీ ధ్యానం వల్ల, నీ దర్శనం వల్ల, నీ కథలు వినడం వల్ల వచ్చే సుఖములు సాక్షాత్తు మోక్షంలో కూడా లేవు. మోక్షానికి వెళ్ళాక ఇంకేముంది అక్కడ? ఆనందం, ఆనందరహితమే, నీలో ఉండిపోతాం గనక. అలా కాకుండా రోజు నీ కథలు ఎవరైనా చెబుతూ ఉంటే వింటే, నీ నామస్మరణ చేస్తూ ఉంటే, నీ గురించి ఎవరైనా అనమన్నప్పుడు మేము కూడా అంటూ ఉంటే, అప్పుడు మాకు నిజమైన ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం మోక్షంలో లేదు. ఇంక ఈ స్వర్గాది సుఖాలు ఏం సుఖాలండి అన్నాడు ఆయన. స్వర్గం వంటి సుఖాలు నాకు వద్దు, నేను అజ్ఞానంలో పడిపోయి ఏదో మా పిన్ని గారు తొడ మీద కూర్చోనివ్వలేదని తొడ మీద కూర్చోవడం కోసం తపస్సు చేశాను, ఇది ఒక సుఖమా? స్వర్గసుఖాలు సుఖాలా? స్వర్గసుఖములు ఎటువంటివట? విమానాకీర్ణులైకూలు ఆ సురలోకస్థుల చెప్పనేల. పుణ్యమున్నంత వరకు స్వర్గంలో ఉంటాం. ఎవడైనా పుణ్యం చేస్తే, దానాలు చేస్తే ఆ పుణ్యము వల్ల కొంతకాలం సుఖంలో ఉంటాడు. పుణ్యం పోగానే ఏమవుతాడు? యమధర్మరాజు గారు దెబ్బ కొడతాడు, డామ్మని విమానంలోంచి కింద కూలిపోతాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అదనమాట ఇప్పుడు చెప్పింది. పుణ్యం క్షీణించగానే భూమి మీద కూలిపోయే ఆ స్వర్గ సుఖం ఒక సుఖమా? ఎంత అందమైన పదం అండి. దండభృద్ధత విమానాకీర్ణులై కూలు ఆ సురలోకస్థుల చెప్పనేల. పుణ్యం క్షీణించగానే విమానాలలో నుంచి కింద కూలిపోయి నేల మీద మానవులుగా పుట్టే ఆ దేవతల సుఖం కూడా ఒక సుఖమేనా? ఆ సుఖం మాకెందుకు? శాశ్వత సుఖం నీ పాదస్పర్శ, శాశ్వత సుఖం నీ కథ వినడం, నిజమైన సుఖం నీ మీద ప్రేమ పెంచుకోవడం. నువ్వు సుజనులకి చింతామణిలా కోరిన కోరికలు తీరుస్తావు, నన్ను అనుగ్రహించు. ఎన్నో రకములైన రూపములతో, ఎన్నో గుణములతో, ఎన్నో అవతారములతో లోకములను రక్షించే నిన్ను నేను గుర్తించలేక, ఎలా వర్ణించాలో తెలియక గిజగిజలాడిపోతున్నాను పసిబాలుణ్ణి. నీ గురించి అందరెందరో ఎన్నో రకాలుగా వర్ణిస్తారు, ఆ వర్ణనలన్నీ నా వల్ల కావు. కానీ ప్రభు, అందమంటే నీదే, ఆహారమంటే నీదే, ఆహార్యమంటే నీదే. నీకు వాహనంగా ఉండే ఈ గరుత్మంతుడు, పానుపుగా ఉండే ఆదిశేషుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో ఆ స్థాయి పొందాలని జీవులు నిరంతరం తహతహలాడతారు. నేను అదృష్టవంతుణ్ణి, కోటాను కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన మహానుభావులకి నీవు దొరకవట, 6 నెలలకి ఈ అర్భకుడికి దర్శనమిచ్చావా అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఉంటే ఆయన, నాయన నీకేం కావాలన్నట్ట. ఎదురుగుండా విష్ణువుని పెట్టుకున్నా ఈయనేం అడగడం లేదు, కానీ అడగకపోయినా మనస్సులో మాత్రం పిన్నిగారన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. ఇది కనిపెట్టాడు ఈయన. నాయన నువ్వు మాట్లాడలేని స్థితిలో ఉన్నావు, అందుకే నీకు నేను వరం ఇస్తున్నాను. ఇప్పుడు నన్ను మోక్షం ఇమ్మని అడక్కు, ఇంటికి వెళ్ళి మీ నాన్నగారికి సేవ చేసి ఆయన చూసినటువంటి కన్యామణుల్ని పెళ్లి చేసుకుని సంతానాన్ని పొందు. 61,000 సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలించు. ఆ తర్వాత ఈ భూమండలంలో ఎవరికీ లభించని గొప్ప పదవి నీకు ఇస్తున్నాను. ఆకాశంలో ధ్రువక్షితి అని ఒక మండలం ఉంది, ఆ మండలానికి నువ్వు అధిపతి అవుతావు. ఆ నక్షత్రానికి అధిపతివై నీ చుట్టూత ఈ సూర్యుడు మొదలుకుని నవగ్రహాలు, శుక్రుడి లాంటి వాళ్ళు, మరీచి, కశ్యపుడు లాంటి ప్రజాపతులు తిరుగుతూ ఉండగా ప్రళయకాలములో కూడా నాశనం కాకుండా ఉందిగాక. ప్రళయకాలంలో వీళ్ళంతా పోతారట, గ్రహాలు కూడా వెళ్ళిపోతాయి. కానీ నువ్వు మాత్రం ప్రళయకాలంలో నేను చేపగా మారి నిన్ను చూస్తూ ఉండగా నన్ను చూచి నమస్కరించుకుంటూ అక్కడ చిరంజీవిగా ఉండు. నీకేం బెంగలేదు, నీకేం భయం లేదు, ఇంటికి పో, తల్లిదండ్రుల్ని పూజించు, సేవించు, పరిపాలన చెయ్యి అన్నాడు అని మళ్ళీ మాట్లాడకుండా మాయమైపోయాడు గరుత్మంతుని మీద. శ్రీ మహావిష్ణువు కనపడినా, ఇంత వరం ఇచ్చినా ఈయనకి శాంతి లేకుండా పోయింది. ఇప్పుడు ఈ కథ వింటున్న పరీక్షత్తుకు అనుమానం వచ్చింది, విష్ణుమూర్తి దర్శనంతో మనశ్శాంతి రావాలి కదా, మరి ఈయనకి ఎందుకు రాలేదన్నట్ట. అదే చెబుతున్నా విని అన్నాడు శుకుడు. ఎందుకని రాలేదో తెలిసినా, విష్ణుమూర్తి దర్శనమిచ్చిన కాసేపు సవతి తల్లి అన్ని మాటలే మనస్సులో పెట్టుకున్నాడు, ఆ బాధ ఉండిపోయిందిట. ఆ బాధ వల్ల మోక్షానికి కావలసినటువంటి మార్గం ఎంచుకోలేకపోయాడు, అశాంతి ఉండిపోయింది. అందుకే తపస్సు చేసే ముందు, గుళ్ళల్లోకి వెళ్లే ముందు ఇంటి దగ్గర విషయాలు ఇంటి దగ్గర మర్చిపోవాలి. అవి మర్చిపోకపోతే భగవంతుడు ప్రత్యక్షమైనా ఏం కోరాలో తెలియక, మోక్షం అడగక పిచ్చి ఊహలతో ఉండి ఆ ఊహలే నెరవేర్చుకుంటాం. మీరు ఉదాహరణకి ఇప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళారనుకుందాం సాయంత్రం పూట. ఆ సమయంలో ఇంటి దగ్గర వస్తున్నప్పుడు భార్య అప్పడాల కర్రతో కొట్టిన విషయం గుర్తుపెట్టుకుంటే, శివుడు ప్రత్యక్షమైనా మీకు అప్పడాల కర్ర గుర్తొస్తుంది కనుక చివరికి బొప్పిడమే మిగులుతుంది, వరం పొందలేం. అందుకని కలుషిత మనస్సుతో వెళ్ళకండి, అంటే ఇంటి దగ్గర విషయాలు ఇంటి దగ్గర మర్చిపోయి ప్రశాంతంగా ఉండకపోతే అప్పుడు భగవంతుడు మనకి వరం ఇవ్వడు. ప్రశాంతంగా ఉండకపోతే వరాలు రావు. మనం కోరుకోలేము, కోరుకోవడం కాదు, ఆయన ఇద్దామన్నా పుచ్చుకోలేము, అది పరిస్థితి. అందుకని ఎప్పుడు కూడా ఉపాసన చేసేవాడికి మనశ్శాంతి ఉండాలి. ఆ మనశ్శాంతి తప్పక ఇతనికి లభించకపోవడానికి గల కారణం కేవలం అశాంతి. ఇప్పుడు వెళ్ళగానే ఏడవడం మొదలెట్టాడు ఈయన. అయ్యో, ధ్రువుడు బాధపడ్డాడండి. ఇక్కడ దాదాపు 4-5 శ్లోకాల్లో వ్యాసుల వారు రాశారు. ఏమిటిది, గొప్ప నిధి దొరికితే ఆ నిధిని కాదనుకున్నట్టు ఎవడో మూర్ఖుడు. ఒక ఆయన చక్రవర్తి దగ్గరికి వెళ్ళాట. చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఏదో అడుగుదాం అనుకున్నాడు. కానీ దురదృష్టం నాలిక మీద చేరి ఊకతో కూడిన బియ్యాన్ని కోరమందిట. నాకు 4 నూకలు ఇవ్వన్నట్ట. అప్పుడు ఆయన ఏం చేశాట, చుట్టూ తవుడుతో కూడిన నూకలు ఇచ్చి పంపేట. ఇది నేను చెప్పిన మాట కాదు, వ్యాసుడు చెప్పిన మాట, ధ్రువుడు అనుకున్న మాట. ఒక మహాచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఏదో అడగబోయి అడగలేక గంజి కాచుకోవడానికి నూకలు ఇవ్వండి అన్నట్ట. పోనీ ఆ మహారాజు గారు కూడా గంజి అడిగాడు కదా అని చుట్టూ తవుడు కూడా విడదీయని నూకలు ఇచ్చి పంపాడు. మా దగ్గరకు ఒకసారి చాలా కాలం క్రితం ఒక ఆయన అర్చకుడిగా వచ్చాడు. నీ పేరేమిటండి అన్నాడు ఆయన. అంటే ఆయన, నా పేరు రైస్ పీస్ కింగ్ అన్నాడు ఆయన. అంటే ఏమిటన్నాను, రైస్ అంటే బియ్యం కదా, పీస్ అంటే మొక్క, రైస్ పీస్ అంటే నూక, కింగ్ అంటే రాజు, నూక రాజండి అని చెప్పడానికి రైస్ పీస్ కింగ్ అన్నాడు వాడు. వాడు చాలా తెలివిగా చెప్పాడు. చాలా కాలం బాగా పనిచేశాడు మా దగ్గర. ఆ వచ్చినప్పుడల్లా మా జనమందరూ కూడా, ఈ భక్తులంతా కూడా వచ్చిన వాళ్ళు, రైస్ పీస్ కింగ్ వచ్చాడండి అనేవారు. వాడు నవ్వుకునేవాడు. అలాగా చివరికి రైస్ పీస్ పట్టుకెడితే ఇక పీస్ ఏం మిగులుతుందండి. చక్రవర్తి దగ్గరికి వెళ్ళి నూకలు అడిగినట్టుగా ఉంది నా బతుకు అనుకున్నాడు ఆయన. పరమాత్ముడు, సార్వభౌముడు, సకల లోకేశ్వరుడు ప్రత్యక్షమైతే మోక్షమడక్క నా సవతి తల్లి తిట్లు మనస్సులో పెట్టుకున్నాను. దాంతో ఆయన కూడా ఏం చేశాడు, భూలోకంలో పదవిచ్చాడు. తర్వాత ఏదో ధృవక్షితిస్తాడు, అది వేరే విషయం. నాకు కావలసింది ఆయన సన్నిధానం, ఈ పదవులా అనుకున్నాడు. అనుకుంటే నారదుడు వచ్చి, బాధపడక పిచ్చివాడా, నువ్వు అడగకపోయినా ఆయన ఇవ్వవలసిందే ఇచ్చాడు. ధ్రువక్షితి అంటే మాటలు కాదు, ధ్రువక్షితిలో ఉన్నవాడు ప్రళయకాలంలో వాసుదేవుని మత్స్యావతారం చూస్తాడు. మత్స్యావతారం చూసిన వాడికి భూమి మీద మళ్ళీ జన్మ ఉండదు. కొంతకాలం తర్వాత అయినా నీకు మోక్షం ఉన్నది, నువ్వు అదృష్టవంతుడు అన్నట్ట. అప్పుడు కొంత శాంతి వహించాడు ఆయన. ఎప్పుడు అందుకని అనుక్షణము కాలుష్యము లేని బుద్ధితో ఉండాలి. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాలి మీకు. భాగవతంలో ఉండదు, కానీ వ్రజ భాగవతంలోనూ దత్తాత్రేయ చరిత్రలోనూ ఒక గొప్ప కథ ఉన్నది. దత్తాత్రేయ చరిత్ర చాలా గొప్పది, అవి అనేక పురాణాల్లో ఉంటాయి. ధ్రువుడు తపస్సుకు వెడుతూ ఉంటే నారదుని యొక్క ఉపదేశం పొంది మధువనం కేసి వెడుతూ ఉంటే దారిలో ఓ పెద్ద మర్రి చెట్టు కింద ముసలాయన ఒక ఆయన తపస్సు చేస్తూ కనపడ్డాడు. ఆ ముసలివాడు ధ్రువుడికి నమస్కరించాడు. ధ్రువుడు తెల్లబోయి, ఇదేంటంటే మీరు పెద్దవాడు, నాకు దండం పెట్టారేమిటంటే 60,000 ఏళ్ళు నాకు, ఏళ్ళుంటే ఉపయోగం ఏముంది, నువ్వు కుర్రవాడివి జ్ఞానివి అందుకే నమస్కరించాను అన్నట్ట. ఎందుకని తాతగారు అన్నాడు. నాయన, నన్ను సిద్ధేశ్వరుడు అంటారు, 60,000 సంవత్సరాలుగా విష్ణువు కోసం తపస్సు చేస్తున్నాను. గడ్డం తెల్లబడి పెరిగిపోయింది, జుట్టు తెల్లబడిపోయి పెరిగిపోయింది, శరీరం అంతా వార్ధక్యంలో కృశించిపోతోంది. కానీ నాకు విష్ణుమూర్తి అనుగ్రహం పక్కన పెట్టు, అసలు జపం చేస్తే కూడా మనస్సు నిలకడగా ఉండడం లేదు. జపం చేస్తున్నప్పుడు మనస్సే నిలకడగా ఉండకపోతే ఇంకా హరికటాక్షం ఎలా పొందుతాను, ఎప్పుడు మోక్షం వస్తుందో ఇక నాకు తెలియదు. కానీ నారదుడు చెప్పాడు, నీకు ఖచ్చితంగా 6 నెలల తర్వాత హరి యొక్క కటాక్షం లభిస్తుందిట. అందువల్ల విష్ణువు కనబడగానే నా గురించి కూడా ఒక కోరిక కోరు. ఏమిటండి అన్నాడు ఈయన. నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో ఆయన అడుగు అన్నాడు. సరేనన్నాడు ఈయన. ఇప్పుడు విష్ణువు కనబడగానే ఈయన తన గురించి ఏమీ అడగకుండా, ఫలానా ముసలాయన ఒక ఆయన ఉన్నాడండి, 60,000 సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాడు, ఆయనకి ఎప్పుడు మోక్షం వస్తుంది అన్నట్ట. వాడికి మోక్షం చాలా కష్టం అన్నాడు విష్ణువు. ఈయన కొంచెం చివుక్కుమంటూ, కష్టమైనా పర్వాలేదు, ఎప్పటికొస్తుందో చెప్పు స్వామి అన్నట్ట. అయితే విను, ఆయన ఓ మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. ఆ మర్రి చెట్టు ఆకులని